ఆ ఎంతెంత దయ అనేది ఆ మౌన స్థితిలో మీరుంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఆ ఈక్వేషన్ తెలియాలి మీకు. అది అర్థం చేసుకుంటూ ఈ పాటలు మనం వింటాం. సాయి ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు. నీలో లేనటువంటి సాయి ఎంత గొప్పవాడైనా నీకు పనికిరాడు. ఆ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. అంచేత ఈ పొగడతలు, ఈ స్తోత్రాలు ఆ శాంత మౌన స్థితిని మనం ఇంతకంటే గొప్పగా వర్ణించలేము. ఎంత చెప్పినా అది తనివి తీరదు. అంటే తర్వాత పాట కూడా అదే హిందీలో. కానీ ఏంటది, హౌ ఇట్ బికమ్స్ యాక్టివ్, ఆ మౌన స్థితి ఆచరణలోకి ఎలా వస్తుంది వినండి. కలపండి గొంతుగా, ధైర్యంగా కలపండి, ఏం పర్వాలేదు, లయ తప్పనివ్వకండి అంతే. చరిత్ర, కృష్ణుడి యొక్క చరిత్ర, మహానుభావుల యొక్క చరిత్ర చదివినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మన మనస్సుల్లో ఆ కాలంలో కూడా మనం ఉండి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఆ భావన యొక్క అంతరార్థం ఏమిటి? రాముడి పనిలో సహాయపడినట్టుగా కోతులు, ఎలుగుబంట్లు, రాళ్లు, రప్పలు, కృష్ణుడి యొక్క కార్యక్రమంలో సహాయపడినట్టుగా గ్వాల బాలుకుల వలె మనము కూడా అప్పుడు ఉండి ఉంటే వాళ్ల వలె ప్రవర్తించి ఉండేవాళ్లము కదా. అతి దగ్గరగా ఆ అవతారమూర్తులను, ఆ గురుమూర్తులను దర్శించి ఉండేవాళ్లము కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు జీవించి ఉన్నటువంటి పరిస్థితులు, మళ్లీ ఒక అవతార మూర్తి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాయి అన్నది ఎవరికి సందేహం లేదు. వచ్చిన గొడవ ఏంటంటే, ఎప్పుడూ ప్రింట్ అయినటువంటి ఆ పుస్తకాలలో, ఆ పురాణాలలో, ఆ అస్ట్రాలజర్స్ యొక్క భవిష్యవాణిలో అతి భవిష్యత్ కాలముగా వర్ణింపబడింది. ఎలిసే బేలీ రచన ఏదైనా చదివామనుకోండి, జ్వాలాకుల మహర్షి రచన ఏదైనా చదివామనుకోండి, బ్లావిట్స్కీ రచన ఏదైనా చదివామనుకోండి, రమణ మహర్షి చెప్పినటువంటి సూక్తులు ఏదైనా చదివామనుకోండి, సిద్ధిసాయి చెప్పింది ఏదైనా చదివామనుకోండి, ఇప్పుడున్నటువంటి సంఘటన ఆయన ఎలా చెప్పుంటాడు? భవిష్యత్ కాలంగా చెప్పుంటాడు. జరగిన సంఘటనగా చెప్పడు, జరగబోయే సంఘటనగా చెప్తాడు. ఆ పుస్తకాలు మాత్రమే చదివి దానిని మనము ఈనాటి పరిస్థితులకి అన్వయించుకోగలిగితే మనకు సందేహం రావాలి, ఆ అవతారమూర్తి యొక్క అవతరణ జరిగిపోయినదేమో, భౌతికముగా మన మధ్యనే ఉన్నాడేమో. ఇందువల్ల తీయండి మీరు పుస్తకాలు, భవిష్య పురాణము, నాస్ట్రడామస్ అనేటటువంటి భారతదేశము ఉన్నది అని తెలియనటువంటి ఒక వ్యక్తి 1555 ఆయన ఈ సంఘటనలు, జ్యోత్స్యములు అవి చెప్పిన కాలం ఎప్పుడు అంటే 500 సంవత్సరాల కిందట సుమారు. అప్పుడు ఇంటర్నెట్లు, కరెంటులు అవి ఏం లేవు, ఆయన తెలియదు భారతదేశం ఉందని కూడా. కానీ భారతదేశము లాంటి ఒక దేశం గురించి చాలా స్పష్టంగా ఆయన ఒక ప్రెడిక్షన్ ఇచ్చాడు. మూడు వైపులా సముద్రము ఉండి గురువారము చాలా ప్రముఖమైన దినముగా గలినటువంటి ఒక మతము, ఒక దేశము ప్రపంచ విఖ్యాతి గాంచగల వ్యక్తుల సమూహముగా రూపొందుతుంది అన్నాడు ఆయన. భారతదేశము తప్ప మిగతా ఏ దేశమైనా దీనికి సరిపోతుందా? ఆలోచించండి. ఒక ఉదాహరణ ఇస్తున్నానంతే నేను, ఇంకంటే ఉదాహరణ కాదు ఇక్కడ కావాల్సింది. నేను చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకోండి. 1555లో ఆయన ఏం చెప్తాడు? భవిష్యవాణి చెప్తాడు. అదే మళ్ళా ఇప్పుడు మీరు కంటపెట్టి భవిష్యవాణిగా చదివారనుకోండి, ఇంకొన్నాళ్ళు పోతే అది భూతవాణిగా మారుతుంది, పాస్ట్ టెన్స్ గా మారుతుంది. అయినా మీరు దాన్ని భవిష్యవాణిగానే చదువుతారు. ఎందుకంటే పుస్తకం అప్పటిది. ఈనాటి దేశకాల పరిస్థితులు, ప్రపంచం యొక్క పరిస్థితులు, ఛద్మ వేషధారిణ అనేటటువంటి ఓ అద్భుతమైనటువంటి పదం గురుదేవులు వాడుతూ ఉంటారు. రామరక్షాస్తోత్రం నుంచి తీసుకోబడినటువంటి పదం అది. ఛద్మ వేషధారిణ, ఛద్మం అంటే తెలుసు కదా మోసం. ప్రతి చోట ఆధ్యాత్మిక జగత్తులో కూడా మోసమే. మోసం యొక్క పరాకాష్ఠ మీకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పూజారి ఎలా ఉండాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఏంటి అంటే ట్రస్టీ. అంటే ట్రస్టీ అంటే ఆ దేవాలయాన్ని కట్టించినటువంటి జమీందారు వచ్చి కూర్చుంటే సాచి లంపకాయ కొట్టగలగలవాడిని. ఎవడైనా అలాంటి ఉదాహరణ ఇచ్చాడా? నాకు తెలిసి ఒక్కడే ఉన్నాడు, ఇంకో ఉదాహరణ లేదు. పూజారు అలా ఉండాలి. మరి ఇప్పుడు పూజారు నాకు బాగా గుర్తు. ఇక్కడ ఒకసారి ఒక ప్రచార కార్యక్రమంలో అటు వెళ్ళాము. ఎటు? భీమవరం కాదు, రేపల్లె అటు వైపు అడవుల దీనికి ముందు ఎక్కడో ఒక చోట కూర్చుంటే ఉండండి, ట్రస్టీ రావ అది అది ఉండండి, కూర్చోండి. మీరు దేవాలయం ఉన్నాడు, పూజారి వచ్చాడు, మేము వచ్చింది దేవాలయంలో యజ్ఞం చేయించడానికి. ఎవరు రావాలి? ట్రస్టీ గారు రావాలి. ఇంతకంటే ఛద్మవేషధారులు ఎక్కడైనా ఉంటారా? చాలా నిష్పక్షపాతంగా ప్రఖర ప్రజ్ఞ, ఒక కత్తిలాంటి పదునుతో మీరు వివేచన చేసుకోలేకపోతే ఆధ్యాత్మిక జీవితానికి తగరు. మొహమాటాలు పనికిరావు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరికి ప్రాముఖ్యత? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరికి ప్రాముఖ్యత ఉండాలి? వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరికి ప్రాముఖ్యత ఉండాలి? వెంకటేశ్వర స్వామికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పాపం ఆయనకి నిద్రపోవడానికి టైం ఇవ్వరు, వీళ్ళందరూ నిద్రపోతారు. ప్రభాత సేవ అంటారు, పమలింపు సేవ అంటారు. ఈ సేవల అంతరార్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలే. లాప్టాప్ ఎత్తేయండి, అరగంట పాపం ఆయనకి టైం మనం ఇచ్చేది. వెంకటేశ్వర స్వామి కనుక దమ్మున్నవాడు. అంటే పూజారి అంటే నాకు తెలిసిన సంస్కృతంలో విచిత్రమైన అర్థం వస్తుంది, పూజకి అరి. నాకు తెలిసిన సంస్కృతం అది. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయో అప్పుడు కలికి అవతారం జరుగుతుంది అని ఇంత ఉదాహరణ ఇచ్చింది అందుకు నేను. ఇంకా అలాంటి పరిస్థితులు రాలేదు అని అనుమానమా మీకు? కొండ గుర్తులున్నాయి, గుంటూరు వచ్చింది, గర్తపురి వచ్చింది అంటే రోడ్లు ఎలా ఉండాలి? గుంటలు వచ్చి మీరు ఎగిరెగిరి పడుతున్న గుంటూరు రాలేదనుకుంటే నేనేం చేస్తా? అలాగా దేవాలయాలలో భగవంతుడు గురించి ఒక్క మాటైనా మీరు వింటున్నారా? లేకపోతే అడుక్కునే వాళ్ళందరూ అక్కడ చేరారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రోడ్డు మీద కూర్చున్నటువంటి అడుక్కునే వాళ్ళందరూ అడుక్కునేవాళ్లే అక్కడ. ప్రఖర ప్రజ్ఞ యొక్క ఉపయోగం ఉపయోగించాలి. మీరు మొహమాట పడితే మరి కష్టం, మీరు గుర్తించలేరు. అందరూ అడుక్కునేవాళ్లేగా. దేవుడి దగ్గరికి వెళ్లి దేవత్వాన్ని కోరినటువంటి ఒక్కడున్నాడా? సిద్ధి సాయి చరిత్రలో అన్ని ఆయన అద్భుతాలే. ఒకడు సాయి దగ్గరికి ఆత్మజ్ఞానం కోసం వచ్చినవాడు ఒకడి కథ ఉంది, కానీ వాడు బలేవాడు దొరికాడు. జేబులో డబ్బులున్నాయి, కోటీశ్వరుడు. బాబాకి 5 రూపాయలు కావాల్సి వచ్చింది. తమాషా ఏంటి? షిరిదీలో బాబాకి ఆనాడు 5 రూపాయలు పుట్టలే. ఎంతమందిని పంపించాడు? ఎవరి దగ్గర లేదు, వీడి దగ్గర ఉంది ఇవ్వడు. కానీ ఏం కావాలి వాడికి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆత్మజ్ఞానము అంటే సర్వస్వము సమర్పించే వచ్చేది అనేటటువంటిది అర్థం కావటమే. రూపాయి పావులతో కొనుక్కుంటా ఉంటారు, 10 పైసలు వేస్తా ఉంటారు. నేను అలాంటి బడుద్దానే. హై బీపీ షుగర్ తిండి మానేస్తే వెయిట్ తగ్గుతాననుకున్నా. అనేక భ్రమలలో అదొక పిచ్చి భ్రమ, ఎవరు నమ్మబాకండి దాన్ని. 3 రోజులు తిండి మానేశాను నేను ఏఎంసీలో. నేను మానలేదు, వాళ్ళు పెడతామని పెట్టలే. మళ్ళా నేను మానని అనుకున్నారు. ఇదిగో పెడుతున్నావు అదిగో పెడుతున్నావు అన్నారు, రాదు. సరే ఏదో 3 రోజులు గడిపేశా. ఏఎంసీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం చెప్పాను నా బాధ. ఇంకా చిన్నజీయర్ స్వామి యొక్క తాతగారి తెనాలి దగ్గర పల్లెటూరు ఏంటి, అక్కడికి వెళ్ళాం. 3 రోజులు ఉన్నాను. కిందన రామాలయం ఉంది, మెట్లు దిగుతూ 100 రూపాయలు వేద్దాం అనుకున్నాను. కిందకి దిగేసరికి అది 10 రూపాయలుగా మారిపోయింది. ఇంకాస్త లేట్ అవుతే రూపాయిగా మారిపోతుందేమో అని భయపడి 10 రూపాయలు వేసా, 100 వేలే. ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి రోగము, భగవంతుడు నీకు కావాలి అనుకుంటే, గురువు నీకు కావాలి అనుకుంటే ఒకే ఒక మార్గం, సర్వస్వం ఇచ్చేయాలి. ఇంకా మధ్య బేరాలు లేవు, బేరాలేం లేవు. అక్కడ ఫిక్స్డ్ ప్రైస్, పోనీలండి మా ఫ్యామిలీలో అందరం కలిసి సమర్పణ చేస్తాం, ఒకరిని వదిలేయండి మీరు. ఎలా దిగజారిపోయిందో మెజరింగ్ రాడ్, మాపదండాలు, ఆధ్యాత్మికత యొక్క మాపదండాలు. కలి అవతారము ఇప్పుడు కూడా రాకపోతే ఇంక ఇంతకంటే కింద మీరు దిగలేరు. వచ్చిన పెద్ద కూడా అది దిగి చూపించండి ఆధ్యాత్మిక జగత్తులు, ఇంతకంటే డౌన్ఫాల్. నేను ఏమీ ఇవ్వకుండా, ఇంకా తమాషా ఏంటి ఆధ్యాత్మిక జగత్తులు ఇవ్వాలా అనే ప్రశ్న వస్తుంది. ఎంసెట్ పరీక్ష రాసినప్పుడు 3 ఏళ్ల కిందట కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారు, నాకు తెలిసిన కుటుంబం. ఏదో కారణం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి ఎంసెట్ పరీక్ష రాసింది, ఇంకో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంసెట్ పరీక్ష రాసి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు. ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో 3 ఏళ్ల కిందట ర్యాంక్ వచ్చింది అంటే నేచురల్ గా వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అందులో ఒక ఆమె, నేను సాయి భక్తురాన్ని, సాయి అనుగ్రహంలో వచ్చింది. సరే, వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళు కూడా మేము సాయిని నమ్ముతా ఉన్నారు. కానీ నాకు తోచక ఏ సాయి అని అడిగా. సిద్ధి సాయి మాస్టర్ ఇంకా డౌట్, సత్యసాయి ఉత్తి మోసగాడంది. అద్దరిపోయా నేను. ఎంతంటే అంత డైరెక్ట్ గా చెప్పగలగాలంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత అనుభూతి కావాలి. అంత చిన్న వయసులో వాళ్ళకి అంత జ్ఞానం వచ్చేసిందే అని ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగా. అదేం మాస్టర్ ఆ మాత్రం తెలీదా, సిద్ధి సాయి చిరిగిపోయినటువంటి కఫని వేసుకుంటాడు. సత్యసాయి అంటే ఏంటి, వాడి దగ్గర ఉన్నది కూడా వీళ్ళకి ఇచ్చేయాలి, వాడు చింకి బట్టలు వేసుకోవాలి. ఇంతకంటే ఏం దిగజారాలి మీరు? మీకు సకలైశ్వర్యాలు ఇచ్చాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి అడుక్కు తినాలి అనేటటువంటి దుర్బుద్ధి. అదేగా ఆ భావం, ఆ మాటల వెనకాతలు ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోండి మీరు. అది పిల్లల తప్పు కాదు, ఇది ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి అధోగతి. మీకు సకలైశ్వర్యాలు ఇచ్చేవాడు భిక్షగాడు అవ్వాలి. వాడు కాస్త టిప్ టాప్ గా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు అని అసలు ప్రశ్నే లేదు. అసలు వాడు మోసగాడే. అది బుర్రలోకి దూర్చాం మనం పిల్లలకి. ఒక్కసారైనా అసలు బుర్రలు మనం పనిచేస్తే సర్వస్వము నీకు ఇచ్చేటటువంటి వ్యక్తి దగ్గర ఎంత ఉండాలి? రుక్మిణీదేవి కూడా అక్కడ దెబ్బతింది అనిపిస్తుంది నాకు. రుక్మిణీదేవి భక్తిలో కూడా లోపం ఉంది, ఇంచేత లోపం ఉంది. ఊహించండి ఏ సంఘటన గురించి చెప్తూ ఉంటున్నాను నేను. కుచేలుడికి గుప్పెళ్ళు తింటూ ఉంటే ఇంకో గుప్పెళ్ళు ఆపేసింది, బాబు నువ్వు ఇచ్చావనుకో మేము కూడా. నిజమైన భక్తుడు ఏం చేయాలి? రుక్మిణి ఆపి ఉండదు. ఈ చవట దద్దమ్మ కథలన్నీ కూడా ఈ మధ్యన ఎవడో ఇరికించి చాలా గొప్పగా రాస్తాడు, మనం కూడా చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. రుక్మిణి ఖచ్చితంగా అలా చేసి ఉండదు, అయితే రుక్మిణి గొప్పే కాదు. అసలు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉంటానంటుంది తప్ప కృష్ణుడు ఐశ్వర్యం కావాలి రుక్మిణికి. ప్రఖర ప్రజ్ఞ, ప్రతి సంఘటనను కూడా మీరు ప్రజ్ఞతో విశ్లేషణ చేసుకోవాలి. ఈ విశ్లేషణ అంతా ఎందుకంటే మహామహాభక్తుల యొక్క చరిత్రను కూడా, మహామహాభక్తుల యొక్క ఆచరణలో కూడా మన యొక్క కుత్సిత బుద్ధిని దూరుస్తున్నాం మనం. అది కలికి అవతారము, రావాల్సినటువంటి సమయము. ఇప్పుడు రాలేదనుకోండి, ఇంకా వాడు వచ్చినా ఎందుకు పనికిరాదు. అసలు ఆధ్యాత్మికత పూర్తిగా పోయింది. అసలు దానికి ఎప్పుడు ఆధ్యాత్మికత మన్ని మనుషులు అసహించుకుంటున్నప్పుడు, శరీరము పనికిరానప్పుడు, ఎవ్వరూ మమ్మల్ని ఆదరించనప్పుడు, అదే ఒక సైకలాజికల్ సొలేస్. సైకలాజికల్ సొలేస్ అంటే అర్థమవుతుంది కదా, మీ యొక్క మనస్సుతో మీరు నిర్ణయించుకున్నటువంటి ఒక ఓదార్పు. భగవంతుడు అక్కర్లే మనకి. ఒకవేళ వచ్చినా ఏమడుగుతామో, మా అమ్మాయికి పెళ్లి కాలేదనో, మా అబ్బాయికి ఏది కావాలనో, అడగటంలో తప్పు లేదు. మీరు మళ్ళీ చాలా చాలా జాగ్రత్త, ప్రతి భక్తుడు అడిగాడు, అడగని భక్తుడు ఎక్కడున్నాడు? కానీ నువ్వు అడగటానికి ముందు ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి లోపలికి ఎంటర్ అవ్వటానికి భగవంతుడి దగ్గరికి. నువ్వు సర్వస్వము ఇచ్చి వేస్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్తావు. చిన్న ముందు ఇవ్వటం నేర్చుకోండి. థియోసాఫికల్ సొసైటీ స్థాపించినటువంటి వ్యక్తులలో చాలా అద్భుతమైనటువంటి దివ్యశక్తులు కలవారు ఇద్దరు, యానీ బెసెంట్, లెడ్ బీటర్. 14 ఏళ్ల ఒక కుర్రవాణ్ణి కల్కి అవతారమూర్తిగా తీర్చిదిద్దటానికి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఆ కుర్రాడు నిద్రపోతే వాడి సూక్ష్మ శరీరాన్ని వాళ్లతో పాటు హిమాలయాలకి తీసుకెళ్లేవారు. ఆ సంఘటన యొక్క వాస్తవికతను మీరు అర్థం చేసుకోండి. ఆ వాస్తవికతలో ఏం జరిగింది అక్కడ? 14-13 ఏళ్ల కుర్రవాడు, యానిబెసెంటే, లెడ్ బీటరు, పక్కపక్క నుంచి అతని సూక్ష్మ శరీరాన్ని వేరు చేసి తీసుకెళ్లారు. అక్కడ మైత్రేయుడుగా అవతారము చెందబోయేటటువంటి వ్యక్తి అని వాళ్లు రాశారు, ఫ్యూచర్ టెన్స్ అప్పటికి. కనుక మీరిప్పుడు చదువుకునేటప్పుడు ఎలా చదువుకుంటారో మీరు చూసుకోవాలి. అది ఇండికేషన్స్ మాత్రమే ఇస్తున్నా నేను. ఏం చెప్పారు? గురువుల యొక్క అనుగ్రహం నీకు కావాలి అంటే ముందు నీకంటే కిందనున్న వాళ్ళకి నువ్వు ఏమి చేశావు అనేటటువంటి ప్రశ్న నీలో రాకపోతే అసలు నువ్వు గురువు అనుగ్రహం కొరకు ప్రయత్నించకు అన్నాడు. యూ డోంట్ ఆస్క్ ఫర్ దాట్. అసలు ఆ ప్రశ్న మీలో రాకూడదు, బికాజ్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. అసలు మీకు పాత్రతే లేదు. ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే డిగ్రీ మినిమం అన్నాడు. మాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది మాస్టారు, అప్లై చేయలేవు. నీకంటే కిందనున్న వాళ్ళకి నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడే నీకు పైన ఉన్న వాళ్ళు చేయందిస్తారు. అభయ వరద ముద్రలలో ఈ సంకేతం ఉంది. వెంకటేశ్వర స్వామి జగద్గురువే అని నేను చెప్పటానికి ఇదొక కారణం కూడా. అభయము అంటే ఏంటి? నీకు భయం లేకుండా ఉండటం. అభయముద్ర, నీకు అభయం ఉండాలి. ఎప్పుడు నీకు అభయం ఉంటుంది? నువ్వు ఇంకొకళ్ళకి వరం ఇవ్వగలిగితే. నువ్వెవరికి వరం ఇవ్వగలవు? గురువుకా? గురువు కాదు, నువ్వు ఎవరికి వరం ఇవ్వగలవు? నీకంటే కింద వాళ్ళకి అంతేగా. నాకంటే కింద వాళ్ళు ఎవరు లేరు మాస్టర్, లేరా? ఆలోచించుకోండి. పాతాల లోకవాసులు ఖచ్చితంగా మీకంటే కిందనే ఉన్నారు ఫిజికల్ గా కూడా. భూతలములో చాలా మంది కంపారిటివ్ జీవిత విధానాన్ని పోలిస్తే ఖచ్చితంగా మనకంటే కింద ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. నీవు వాళ్లకి ఎప్పుడైనా వరాలు ఇచ్చావా? ప్రకృతి నియమాన్ని గురువు కూడా అధిగమించలేడు. మరి గురువు చేసే చమత్కారాలు ఎలా జరుగుతున్నాయి? సైంటిస్ట్ చేసే చమత్కారాల్లాగే. ప్రకృతి నియమాలని ఉపయోగించుకుంటాడు. ఆ నియమాలు మనకి తెలియవు. టార్చ్ లైట్ ఉందనుకోండి, ఒక కథ చదివాను నేను నిజంగా. మన చేతబడులు అవి చేసేటటువంటి వ్యక్తులు, మాంత్రికులు, అక్కడ ఊడు అంటారు. అదేంటో శ్రీరామ శర్మ ఆచార్య, సత్యసాయి బాబా వీళ్ళిద్దరూ ఆఫ్రికాకి వెళ్ళారు. ఈ ఊడు కంటికి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందేమో అన్న అనుమానం. అంటే ఉందంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అడగదొక్కటానికి వెళ్లారేమో అని. అంతే తప్ప వీళ్ళు ఊడు క్రాఫ్ట్ వాళ్ళని కాదు నా ఉద్దేశం. అంచేత ఆ తర్వాత వీళ్ళు విదేశాలకు వెళ్ళలే. వీళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు ఫారెన్ వాసన లేనటువంటి గురువులు వీళ్ళిద్దరూ. పాపం వీళ్ళిద్దరే, మిగతా అందరూ ఫారెన్ వెళ్ళారు. మనం ఎన్నుకోవటంలో తప్పు చేసామేమో. సరే ఇంకే చేసేది ఏముంది ఎన్నుకున్నాగా, ఇంకా చేయగలిగేది ఏం లేదు, కొంచెం బాధపడదాం అంతే. వాళ్ళ శిష్యులు వెళ్ళలే, వివేకానంద వెళ్ళాడు. గురువులు సంగతి చెప్తున్నాను, శిష్యులు వెళ్తారు, భయపడద్దు, కరెక్ట్ చెప్తుంది, నో ప్రాబ్లం. ఈ ఆఫ్రికన్ జంగల్స్ లో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఒక మధ్య వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారు బలి ఇవ్వటానికి. మరి ఏదో చమత్కారం చూపించాలి కదా వాడు. హా హూ హా, మీ మాంత్రికుడు చేయలేని నేను చేస్తానన్నాడు. చేస్తే వదిలేస్తా ఉన్నాడు. ఏం చేసేటవాడు, వాడు పళ్ళు రెండు పీక్కున్నట్ట జంట. కట్టుడు పళ్ళు ఉంటాయి కదా, పై పళ్ళ జంట కింద లాక్కున్నట్ట. వాడు మాంత్రికుడు చేయలేడుగా, సరే తప్పించుకున్నాడు. మాంత్రికుడు మీరు వెంటబడ్డాడు, ఆ మ్యాజిక్ ఎలా చేశామని. మనకి నవ్వు వచ్చింది, కానీ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. గురువులు చేసే పనిలో కూడా ఆశ్చర్యాలు ఇలాగే ఉంటాయి, మీకు తెలిస్తే ఇలాగే నవ్వుతారు. దీనికై ఇన్ని గురువు అనుకున్నానని. ఎందుకంటే చమత్కారాల కోసం గురువు వద్దని గురువు గారు, అందుకే చమత్కారుకో నమస్కారం అంటాడు. చమత్కారాలన్నీ కూడా కిటుకు తెలిస్తే చమత్కారాలు ఏమీ లేవు. అక్కడ కిటుకు తెలిస్తే కండిషన్ అది. అమ్మలా కిటుకు వాళ్ళు చెప్పరుగా. టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళాడు అనుకోండి వాడు, ఈ ఫ్లాష్ టార్చ్ లైట్, ఆఫ్రికన్ జంగల్స్ లో చీకటి పడిపోయింది, వీడు లైట్ వెలిగించుకుంటాడు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంకా నీకు అవతార మూర్తికి ఏమీ తేడా లేదు. అంచేత ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఈ గురువుల చరిత్ర అంతా మనం చదివితే మనం గుర్తుపెట్టుకునేది ఈ చమత్కారాలనే. గురువుల యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి మనం ఆలోచించాం. ఇంతకంటే ఆధ్యాత్మిక స్థితిలో కిందకి పడిపోయేటటువంటి స్థితి ఉంటుందా? నువ్వు గాయత్రి చేసావు, ఏం లాభం అయింది? నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కూడా వేస్తుంది మనుష్యుల యొక్క అహంకారానికి. నువ్వు గాయత్రి చేసావు కనుక ఇది అయిపోయిందని, అంటే గాయత్రి అమ్మవారి కోపం వచ్చిందిట వీడి మీద. అంతకంటే పరమ మూర్ఖమైనటువంటి మాట నేను అసలు వినలేను. అసలు చాలా మంది పండితులు కూడా ఈ మాట అంటారు, వాళ్ళ పాండిత్యానికి జోహార్లు. నేను వాళ్ళతో వాదించను కూడా, వాదించలేను కూడా. గోడకి వెళ్ళి ఎవడు బుర్ర కొట్టుకుంటాడు, నేను కొట్టుకోను. అమ్మకి, జగజ్జననికి, ప్రేమమూర్తికి ఆమెను నువ్వు తలుచుకున్నావని కోపం వచ్చిందిట, మీరు నమ్మేస్తారు అది. ఎందుకో తెలుసా? ఎలా ఎగ్గొట్టాలి అని మీ కోరికాయే. మీ అంతటి మీరు ఎగ్గొట్టకుండా వాడు కారణం. ఇంతకంటే కూడా కింద పడగలరా ఆధ్యాత్మిక జగత్తులో? అంటే ఏంటన్నమాట, ఎవరి దయ వల్ల నువ్వు జీవిస్తున్నావో, ఈ సంపూర్ణ చరాచర జగత్తు ఎవరి వల్ల ప్రేరేపింపబడుతుందో, వారిని ఉపాసన చేయటం వల్ల మీకు బాధలు వచ్చాయి అనేటటువంటి మూర్ఖత్వము కంటే దిగజారగలరా. మరి కలిక అవతారం ఎప్పుడు రావాలి? ఇప్పుడు రాలేదనుకోండి, అసలు కలిక అవతారం అక్కర్లే. తప్పు చేసినప్పుడు తప్పు సరిదిద్దేవాడు పక్కన లేకపోతే వాడు గురువు ఎలా అవుతాడు? అర్థమవుతుంది కదా. ఎందుకంటున్నా నేను ఇది, ఆధ్యాత్మికత యొక్క సర్వే సర్వ అంటే హిందీలో సర్వే సర్వ ఎన్సైక్లోపీడియా, పండితులు చెప్పే మాటలు ఇవి. నీకు డౌట్ ఏదైనా వస్తే ఎక్స్పర్ట్ దగ్గర కదా వెళ్తావు నువ్వు. ఆ ఎక్స్పర్ట్ తప్పు చెప్తే, అందుకే గురుదేవులు ఎప్పుడు కూడా ప్రఖర ప్రజ్ఞ, నువ్వు ముందు నీ బుర్రని పదులు పెట్టుకొని ఆయన అతను నిన్ను చంపేస్తారు అందరూ. ఆధ్యాత్మికత పేరుతో ఛద్మవేషధారులే ఉన్నారు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతలో ఎవరికీ కూడా బాధ రాలే. బాధలు పోతాయి కదా, దీనబంధువు అంటావాయి కదా, ఆ దీనబంధువుని నువ్వు సమానంగా పిలవలేదుట, అంచేత ఆయన కోపం వచ్చేసిందిట. ఏంటా మూర్ఖత్వం? ఇవన్నీ కూడా వాస్తవికాలుగా మీకు నమ్మక చెప్పబడుతున్నాయి కదా. కాదా, ఇప్పుడు కనుక వీటిని నివారించగలిగేటటువంటి వ్యక్తి సశరీరముగా భూమి మీద లేకపోతే గ్యారంటీగా ఇవి నివారింపబడవు. అంచేత కలికి అవతారము ఖచ్చితముగా భౌతిక శరీరముతోనే ఇప్పుడు మానవుల మధ్య ఉండి ఉండవలే. అది మీ యొక్క అదృష్టం. ఏంటంటే అదృష్టం, అవతారమవుతున్నప్పుడు ఉన్నారు మీరు. కానీ దురదృష్టము కూడా ఏంటి అంటే, అవతారమూని చస్తే తప్ప మీరు అవతారమూర్తిగా ఆయన్ని గుర్తించరు. మానవ జాతి యొక్క ఇంకో దౌర్భాగ్యం ఆలోచించండి. మీరు ప్రతి కథలోనూ, ప్రతి భక్తుడు యొక్క జీవిత చరిత్రలోనూ, మన తుకారాం సినిమా చూస్తున్నాం కదా, ఎవడాయన మహాభక్తుడు, పోతన యొక్క పునర్జన్మ ఎత్తినవాడు మహాభక్తుడు చెప్తూ ఉంటే మరి తుకారాం గారు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నది. అసలు నేను ఎందుకు మిమ్మల్ని ఇంతగా ఉత్సాహపరచడానికి ట్రై చేస్తున్నాను, నెవర్ బిఫోర్ ఛాన్స్, మళ్లీ ఛాన్స్ రాదు అవతార మూర్తితో మీరు పని చేయాలి అంటే ఈ కల్పాంతం అయిపోవాలి. మళ్లీ సత్యయుగంలో మత్స్యావతారం వస్తే, సప్త ఋషులలో మీరు ఒకరైతే ఏమైనా వారితో పాటు నువ్వు ఉండగలవు. అంతేగా మత్స్యావతారం, మత్స్యావతారం ఎవరిని దాటించింది? అందరినీ దాటించలే అంతే కదా. అంతేదా, మళ్లీ అవతార మూర్తితో కలిసి మీరు పనిచేయాలి అనుకునేటటువంటి పరిస్థితి రావాలి అంటే ఏమవ్వాలి? కనీసం మీరు సప్త ఋషుల్లో ఒకరై ఉండాలి. ఇంతమందిలో అమ్మ ఆ పోటీ తట్టుకోలేం మనం. ఈ 10-15 సంవత్సరాలు క్రూషియల్ పీరియడ్ మనకి, అవతార మూర్తి కాదని గుర్తుంచుకోండి, మనకి ఇంపార్టెంట్. రాముడికి తెలుసు తను రావణాసురుడిని చంపేస్తాడని. హనుమంతుడు, అంగదుడు వీళ్లు కన్ఫ్యూజ్ అవ్వాలి. అసలు మేము రాముడు తరఫున దెబ్బ చేయాలా, రావణాసురుడు తరఫున యుద్ధం చేయాలా? కన్ఫ్యూజ్ అయ్యాడు కూడా హనుమంతుడు. చూస్తాడు రావణాసురుణ్ణి. చదవండి సుందరకాండ. ఆ సాధకుడి యొక్క మనస్సు, మనస్సే కదా, మనిషే కదా వాడు, చెలిస్తాడు ఒకసారి ఆ రావణుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఆ రాముణ్ణి పట్టుకుని వేళ్లాడుతున్నాను నేను, ఈ రావణాసురుడితో కలిస్తే, చేతులు కలిపితే ఓహో ఆహా అనుకుంటాడు. తన శక్తి తనకు తెలుసు కదా. హనుమంతుడు లాంటి వాడు రావణాసురుడితో కలిస్తే ఏమై ఉండేదో మనం ఊహించలేము. కలవాడు అటొచ్చి, సో నో ప్రాబ్లం. కానీ అదే మనకి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, మధ్య మధ్యలో వచ్చిన గొడవ అది. అందుకే ఈ ఉదాహరణ ఇచ్చింది. అంచేత బుద్ధుడు మళ్లీ మైత్రేయుడుగా వస్తాడని కథ ఉంది కదా. క్రైస్ట్ మళ్లీ, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్, వస్తాడని. వీళ్ళిద్దరే నా చెప్పింది వస్తానని, భగవద్గీతలో ఏం చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బుద్ధుడైతే మళ్ళా ఒకసారి వస్తానన్నాడు, క్రైస్త్ ఇంకోసారి వస్తానన్నాడు. ఈయన బిగ్ బాస్, నిజంగా ఎప్పుడు వస్తావు ఆయనకి పర్లేదు, వచ్చేస్తా కానీ కండిషన్స్ చెప్పాడు. ఎప్పుడెప్పుడు వస్తాట, అధర్మము ఎప్పుడైతే ప్రాముఖ్యత సంతరించుకుంటుందో, అభ్యుత్థానం అంటే ఉబికటం, అభ్యుత్థానం అంటే ఉబికి ఉబికి వస్తుంది పైకి, లావా ఉబ్బుకుతుంది పెరుగుట, కానీ పెరుగుట కంటే ఆ ఫీలింగ్, భావం అర్థమవుతుంది కదా. అభ్యుత్థానం ఎప్పుడు, దేంది అధర్మాంది, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ప్రతి చోట ఒక చోట ఫలానా వ్యక్తుల్ని మీరేం చూపించక్కర్లే, ప్రతి చోట అంతే. సైంటిస్టులో అధర్మం, పొలిటీషియన్స్లో అధర్మం, బిజినెస్ లో అధర్మం, అభినేతలలో అధర్మం, లిటరేచర్ రాతర్ రాసే వాళ్లలో అధర్మం, అంతా అధర్మమే. ప్రపంచంలో మానవ జాతి యొక్క ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి 5 గ్రూప్స్, వ్యాపారవేత్తలు, దేశాధినేతలు, అభినేతలు, వ్యాపారవేత్త, సైంటిస్టులు, 5 అర్థమయ్యారు కదా. ఈ 5 కూడా ఛద్మవేషధారులే కదా, మీకు డౌటా ఇంకా, ఇంకేం చేస్తాం మీరు, మీ యొక్క ఆదర్శమూర్తులే అలాంటి వాళ్ళు, మరి మీరేమవుతారు. అంచేత మీకు ఈ ఛద్మవేషధారుల్ని గుర్తింప చేయగలిగేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆధ్యాత్మీయత యొక్క నిజ స్వరూపాన్ని ఎప్పుడైతే ఎవరైతే బయట పెడుతున్నారో, ఖచ్చితంగా వాళ్ళు భౌతిక జగత్తులో ఉండి ఉండాలి, వాళ్లే కలికి అవతారం అయి ఉండాలి, అంతే కదా. గురు పరంపర గురించి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు గురు పరంపర ఈ పని చేస్తుందా, ఇంకో పని ఏదైనా చేస్తుందా, ఏం చేస్తుంది గురు పరంపర, ఏ గురువైనా? వాస్తవికమైనటువంటి సత్యాలు ఏమిటి, కబీర్ దాస్ దగ్గర నుంచి మతము ధర్మము పేరిట కొట్టుకోవద్దు. శిష్యులు గారు, కబీర్ దాస్ గారు పాపం శరీరం వదిలి వెళ్ళిపోయారు, అందుకే వెళ్ళిపోయారు అనుకుంటాను ఇప్పటికీ నేను. ఏం జరిగిందో తెలుసు కదా, కదా శరీరాన్ని దహనం చేయాలా సమాధి చేయాలా అని కొట్టుకు తెచ్చారు శిష్యులు. నేనున్న కబీర్దాస్ అంటే కాశీలో ఆయన ఉన్న ఇల్లు, నేను లేదు, నువ్వు వెళ్ళా చూసా, అదృష్టవంతులు ఏముంటో చూసారా. కల్కి అవతారం ఆ తీవ్రత, మత ఛాందసాల మీద దెబ్బ అప్పుడే కొట్టాడు, ఇప్పుడు కొట్టడానికి ఏదో భయపడుతున్నాం మనం, దమ్ము అప్పుడుంది, ఇప్పుడే ఉంది, ఎవడేమన్నా ఏంటది ఆర్టికల్ ఏదో ఉంది కాన్స్టిట్యూషన్ లో, ఏం స్వాతంత్రం అది, వాక్ స్వాతంత్రం. పాపం కబీర్ దాస్ కి ఆ కాన్స్టిట్యూషన్ తెలియదు అప్పుడు. ఏం చెప్పాడు, పత్థర్ పూజే హరిమిలే, శివోపాసన చేసేవాళ్ళ మీద దెబ్బ, రాయిని పూజిస్తేనే దేవుడు కాశీలో ఉంటా అన్నాడు. ఎక్కడ అన్నాడో గుర్తుంచుకోండి. తో మై పూజు పహాడ్ అన్నాడు. గురువుల యొక్క వాక్కులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చతురత ఏమిటి అంటే, చెప్పకుండా వాళ్ళు ఎవరో చెప్పేస్తారు. కొండని పూజించమని ఏ అవతారమూర్తైనా చెప్పాడా ఎక్కడైనా? గుర్తించటానికి ఆ ప్రజ్ఞ కావాలి, మామూలు తెలివితేటలు సరిపోవు. పైకి ఏమనిపిస్తుంది, అది తిట్టినట్టు అనిపిస్తుంది, హిందూ ధర్మాన్ని తిట్టినట్టేగా. కానీ ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడు, ఆ కృష్ణుడే నేను అన్నాడు. కొండని పూజించమని చెప్పిన ఇంకో అవతారమూర్తి ఎక్కడైనా ఉన్నాడా మీకు? అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ అంటే అదే మరి, ఆ తెలివితేటలు అంటే అదే మరి. గురువుకి తెలివితేటలు ఉండగా నీకు నాకు ఉంటాయా అండి? కరిమేతో మాలా ఫిరై జీబు ఫిరై ముఖ మాహి, మనతో దశ దిశ ఫిరై యహతో సుమిరని నాహి. చేతిలో ఏం తిరుగుతుందిట? చాలా మందిని మీరు చూస్తూ ఉంటారు చేతిలో మాల తిప్పుకుంటూ మాట్లాడిస్తూ ఉంటారు, కానీ పాపం కబీర్దాస్ తెలియదు యోగా కర్మసు కౌశలం. రెండు పనులు ఒకసారి త్రీ ఇన్ వన్, ఇప్పుడు కానీ త్రీ ఇన్ వన్ లో కూడా మూడు ఒకసారి పనిచేయవు, ఏదో ఒకటే తిరుగుతుందిట. మాల తిరుగుతుంది నోట్లో, నాలుక తిరుగుతుందిట, మనస్సు పాపం ఎబిలిటీ చూడండి మంది. సాధకుడు యొక్క గొప్పతనం ఏంటంటే చేతితో మాల తిప్పగలుగుతున్నాడు, నోట్లో నాలుగు తిప్పేస్తున్నాడు, మనస్సు పది దిశలు తిప్పుతున్నాడు ఒకవైపు కాదు. బాబు ఇది స్మరించటం కాదు అన్నాడు. అంటే ఏం చెప్పాడు అక్కడ ఇండైరెక్ట్? ఎలా స్మరించాలో కూడా చెప్పాడు. గురువు యొక్క వాక్కులు రెండు వైపులా పదులు ఉంటాయి. మరి అందుకే గురువులు వాళ్ళు కలికి అవతార మూర్తులైనా గురువులైనా ఒకటే అన్నది నేను చెప్పటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అటువంటి గురువు చనిపోయిన తర్వాత ఆ శిష్యులు ఆ శవం మీద కుట్టుకుంటే ఆ శవం మీద గుడ్డ తీస్తే ఏముంది అక్కడ? అప్పటికీ బుద్ధి రాలే వీళ్ళకి. సగం మల్లెపూల్ని కాల్చారు, సగం మల్లెపూల్ని సమాధి చేశారు. శిష్యులే శిష్యులు, భలే శిష్యులు దొరుకుతారు గురువులకి. జీవితాంతం ఆయన సంపాదించుకున్నది ఏంటంటే ఇది. ఆయన మల్లె పువ్వులాగా స్వచ్ఛముగా ఉంటే ఆ స్వచ్ఛత మీద ఒకడు అగ్ని జల్లితే ఇంకోడు మట్టి జల్లాడు. దహించటం అంటే అంతేగా. కానీ ఆ పరంపర ఖండితం వలే కలికి అవతారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక శరీరంతోనే ఉండదు అది. కంటిన్యూటీ ఆఫ్ బాడీస్, బహుని మే వ్యతీతాని జన్మ అని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనేక శరీరాలలో నేను వస్తూనే ఉంటా, నేనే వచ్చేది, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేదు. ఇది ఎవడెవడు చెప్తున్నాడో వాడు గ్యారంటీగా అవతారం ముందు అవ్వాలి కదా. ఇది చెప్పని గురువు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కడూ వాళ్ళ యొక్క పూర్వజన్మలు చెప్పారు, చాలా మంది రాబోయే జన్మలు చెప్పారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉండాలి? అవతారమూర్తులు అయి ఉండాలి, కలికి అవతారమే అయి ఉండాలి వాళ్ళు. మరి ఇన్ని అవతారాలు ఉంటాయా? కలికి అవతారం యొక్క విశిష్టత అదే. ఇంచేత కలికి అవతారం ఏం నేర్పాలి? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది ఇప్పుడు విస్తరించింది. అక్కడ అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇక్కడ ప్రతి అవతార మూర్తి అనేక మందికి ఈ విషయం స్పష్టంగా అవగాహన అయ్యేటట్టు చెప్తున్నాడు. బహుని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున, టైం చెప్పమ్మా నాకు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంచేత గురుసత్తా అన్నా కలికి అవతారం అన్నా ఒకటే. ఏకసూత్రత, గురువు యొక్క శరీరాలలో కల్కి అవతరణ యొక్క ఏకసూత్రత కనిపిస్తుంది మీకు. అనేక రూపాలలో కల్కి కనిపిస్తాడు మీకు. అంచేత కల్కి అవతారముతో మీకు పని చెయ్యాలని ఉంటే ఇది తప్ప ఇంకొక దారి లేదు. మరి సర్వస్వము అర్పించుకునేటువంటి దమ్ము ఉన్నదా ఈ కాలంలో ఎవరికైనా? నాకు లేదు, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు? అంతేత ఉన్న వాళ్ళని నేను రానివ్వను, మళ్ళా నాకు దెబ్బ. మా గురువు గారు నాకు తగినవాడే, అంతేత అంతా ఇవ్వక్కలేదురా బాబు అన్నాడు. వంశదానము ఇంచేత అంత భ్రష్టు పట్టిపోయినటువంటి జాతి. అదే గొప్ప అనుకుంటున్నాం, ఆయన వంశదానము సమయదానము ఇస్తేనే అబ్బో నేను చాలా చేశాను గురువుకు అనుకుంటున్నాడు. అంత ఇమ్మంటే అసలు ఇవ్వడు, వాళ్ళకి తెలుసు సర్వజ్ఞులు వాళ్ళు. ఇవ్వండి ఆయనకి అడగట ఎందుకు? అడిగి మాట పోగొట్టించుకోవటం ఎందుకు? ది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వం యొక్క ఆ సూత్రే మణిగణ ఇవ ఉండేటటువంటి చేతనత్వాన్ని మీరు కనుక గుర్తించుకోగలిగితే, అంటే అర్థం ఏంటి అక్కడ చెప్పేది, చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేది, అప్పుడు ఇప్పుడు అలాగా నేనే ఉన్నాను అంటే నువ్వు ఉన్నట్ట లేనట్ట. అంచేత గురువు ఎప్పుడున్నాడో ఖచ్చితముగా గురువుతో పాటు, అసలు శిష్యులు లేకపోతే గురువు లేడు అసలు. పాపం అది మనకు అది చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం, అదో మనం చాలా ముఖ్యం. శిష్యులే లేరనుకోండి గురువు ఏం చేసుకుంటాడు పాపం. అచ్చేత ఈ గురువులు శిష్యులు ఇద్దరు ఎప్పుడు ఖచ్చితముగా కలిసే పుడతారు. ఇది అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మీరు ఇది మీరు దాటలేరు, కానీ తేడా ఏంటి అంటే గురువుకి తెలుసు, అర్జునుడికి పాపం తెలీదు. మనం అర్జునుడితో పోల్చుకోవచ్చు హాయిగా మన్ని మనం ఈ విషయంలో మాత్రమే. మళ్ళా తపస్సులు వాట్లో అంచేత గురువుతో పాటు మనం ఎప్పుడు కలిసి పుట్టినప్పుడు ఇన్ని జన్మల బట్టి గురువుని మనము ద్వేషిస్తూనే వచ్చాము, చంపుతూనే వచ్చాము అని కూడా మీరు గుర్తించాలి. బాధగా ఉన్నా మీరు ఇది గుర్తించలేకపోతే అవతారమూర్తిని గుర్తించలేరు. కబీర్దాస్ ఉదాహరణ మాత్రమే ఇచ్చి ఊరుకున్నా నేను, అందరికీ అదే వర్తిస్తుంది, అందరికీ అదే వర్తిస్తుంది, వివేకానందకి కూడా అదే వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుందో అన్నది మన ఉద్దేశం కాదు కదా. మనకేం తెలుస్తూ తెలిస్తే చాలు, ఈ జన్మ వరకు గురువుతోనే మనం కులిసిపెట్టాము. అర్జునుడు కృష్ణుడు కలిసి ఎలా పుట్టారు అంటే అర్జునుడు మాత్రమేనా? చాలా మంది ఉడత కూడా రాముడితో పాటు ఉడత పుట్టింది అంటే ఆ ఉడత కృష్ణుడు కాలంలో మళ్ళీ ఇంకో దాకా పుట్టి ఉండొచ్చు. కాస్త మీరు అర్థం చేసుకుంటే ఉడత ఎలా పుట్టిందో కూడా మీకు తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. అందుకు గురువు గారు దాని ప్రఖర ప్రజ్ఞ అన్నారు, దానికి దివ్య దృష్టిలో అక్కర్లే, మీకు కామన్ సెన్స్ ఉంటే చాలు. కానీ బ్లావెట్స్కి ఒక్కొక్కసారికి చాలా గొప్పగా మాట్లాడిస్తుంది, ఎందుకంటే మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంది, లేకపోతే బ్లావెట్స్కి ఏం రాసిందో అర్థం కాదు. ఇది మాత్రం నాకు అర్థమైంది, మరి మీకు అర్థం అవుతుందో లేదో చూడండి. ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్ అంది. అంచేత కామన్ సెన్స్ ఏముంది, సాధారణంగా ఉండదు అంది. కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటి అసలు? కామన్ గా ఉన్నది అని. కామన్ అంటే తెలుసు కదా మీ కామన్, ఇంగ్లీష్ లో కామన్ అంటే అందరికీ ఉందని. కామన్ సెన్స్ అంటే అందరికీ ఉన్నటువంటి సెన్స్ అని. ఈవిడ గారు ఏం రాసింది, అది లేనిది అదే కదా అంది. అంచేత ఆ కామన్ సెన్స్ కనుక ఉంటే కృష్ణావతారంలో ఉడత ఎలా పుట్టి ఉంటుందో మీరు ఊహించగలరు దివ్యదృష్టి లేకపోయినా. కానీ ఇదంతా నేను చెప్తున్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడు శిష్యులు గురువును మోసగిస్తూనే వచ్చారు, ఎప్పుడు గురువు యొక్క పని ఎవరు పూర్తిగా చేయలేరు, ఎవరు. చివరి క్షణాలలో కూడా అర్జునుడు మోసగించడానికి ట్రై చేశాడు, చేయలేరా? నేను యుద్ధం చేయనన్నాడు. ఓహో ఆహ్వానాల్సి వచ్చింది కృష్ణుడికి, ఏదో కొంచెం ఏ మూడ్లోనే ఉన్నాడు అర్జునుడు, ఓకే అన్నాడు. ఈ జన్మలో కూడా మరి మన సంస్కారాలు ఏం చేస్తాయి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఆశామాషిగా చెప్పినట్టు ఉన్నా మీరు తీవ్రముగా కనుక ఆలోచిస్తే తిరిగి ఈ జన్మలో మన చేతులారా గురువును చంపుకున్నటువంటి వ్యక్తులుగా మనము మారకూడదు. జరిగినది అదే, ఎప్పుడు జరిగింది అదే. గురువు చావడు, గురువుని మనం చంపుతాము అన్నది అర్థం చేసుకోండి. లేకపోతే గురువు శరీరం వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు, గురువు అమరుడు, సిద్ధిసాయి చావాల్సిన అవసరం ఏముంది, నువ్వు చచ్చిపోవన్నాం మనం. అర్థం చేసుకోండి, అది కలికి యొక్క ప్రభావం అలా ఉంటుంది. మాకంత ప్రేమ ఉంది మాస్టర్ సిద్ధి సాయి మీద, మేము చంపుకుంటామా? ఆ విశ్లేషణ చేసుకోండి. గురుదేవులు దాన్నే ప్రఖర ప్రజ్ఞ అన్నారు. ఇంకా మీరు నాకు ప్రేమ ఉంది లేదు నేను దానికి ఉదాహరణ ఇస్తాను. సిగరెట్ మానేయాలని ఉంది మాస్టారు, మాన లేకుండా ఉన్నాను, అబద్ధం. మీకు మానాలని లేదు, మానాలని ఉంటే మానేస్తాం. దానికి ఇంత అడ్వర్టైజ్మెంట్ కావాలా? ఓ దీపయజ్ఞం చేసి ఈ రోజు నుంచి నేను అని అలా పక్కకి వెళ్ళగానే ఆ దీపంతోనే వాడు సిగరెట్ కాలుస్తాడు. ఇది మోసం కాదా గురువుని? కాదా? మీ వాగ్దానాలు మీరు ఎన్నిసార్లు భంగం చేసుకోవటం లేదు, అది కూడా గురుద్రోహమే. గురువు అంటే ఏంటి? జ్ఞానము. మాట ఇచ్చి తప్పటం, అందులో సమయదానం ఇచ్చి తప్పటం. సమయం చాలా ఇంపార్టెంట్, టైం చాలా ఇంపార్టెంట్. అది కావాలి గురువులకి. మీ యొక్క కాలము, మీ యొక్క డబ్బు ఎవడికి కావాలి? డబ్బులు గురువుల దగ్గర కావాల్సినంత మూలుగుతోంది. 22 లక్షలు వచ్చి పడతాయి వెంకటేశ్వర స్వామికి. పడితే దాన్ని ఉపయోగించుకునేవాడు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. దేనికో వెంకటేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలకి తప్ప మిగతా వాటికి ఉపయోగిస్తుంది. గురుద్రోహం. జాగ్రత్తగా వివేచన చేసుకోండి. కలికి అవతారము సకల గురుస్వరూపాలలో ఉన్నది. అంచేత మనం ఏడవక్కర్లే, బాధపడక్కర్లే అవతారమూర్తితో మేము పనిచేయలేకపోతున్నామని. అవతారమూర్తిని చంపకుండా ఉంటే చాలు, మీ రాయి కూడా దాని మీద పడి ఎక్యూ బ్రూట్ అంటాడు. తెలుసా ఎవడు? జూలియస్ సీజర్ ని. అదో విచిత్రమైన కథ, తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. స్నేహితుడే పొడుస్తాడు, కానీ పొడవటంలో జ్ఞానం ఉంది. పాప మంచి కోసమే పొడుస్తాడు. తర్వాత ఎప్పుడైనా ఆలోచిద్దాం, అది ఇప్పుడు అప్రస్తుతం. కానీ చెప్పిన విషయం అర్థం చేసుకోండి. కలికి అవతారము అనగా గురు పరంపరే. ఏ గురు పరంపర, ఏ గురు పరంపర అయినా చేసుకోండి, మీ ఇష్టం. మీకు ఏ గురువు ఇష్టమైతే ఆ గురువు. ఈ గురు పరంపరే మీరు ఫోటోలు పెట్టుకోకలే. ఇంచేత ఇదంతా కంటిన్యూటీ ఉంది. మీరు కంటిన్యూటీ చూసుకోగలిగితే అందరు గురువులు, అందరు గురువులు కలిసే ఉంటారు. కొట్టుకునేది వీళ్ళు, శిష్యులు కొట్టుకుంటారు. గురువులు ఎప్పుడు కొట్టుకున్నట్టు మనం వినలే. బుద్ధుడు మహావీరుడు సమకాలీకులు, కానీ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు కానీ, మాట్లాడుకున్నారని కానీ ఏమీ లేదు. కానీ మహావీరుడు భక్తులు, బుద్ధుడు భక్తులు మాత్రం కొట్టేసుకుంటారు. ఇంచేత గురు పరంపరని కలికి అవతారము అని అవగాహన చేసుకోగలిగేటటువంటి ప్రజ్ఞ మనకి ఉంటే, దానిని ఈనాడు మనం జీర్ణం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక జగత్తులో ఒక మెట్టు మనం ఎక్కేసినట్టే. ఆ మెట్టు ఎక్కి ఏంచి అని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఇది కంటిన్యూటీ కదా. అంచేత స్వస్తి అన్ను ఓమన్ను పాట వినండి. చెప్పిన భావాలకి ఈ పాట మీరు అన్వయించుకోగలగాలి.
హరే జయ సాయి సాయి హరే హరే.